శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము సిలువలో పలికిన మూడవ మాట. మూలవాక్యము యోహాను సువార్త 19:25-27
చూద్దాం. యోహాను సువార్త 19:25-27. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు యేసు సిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ లేఖన భాగాన్ని ప్రభు సిలువలో పలికిన శ్రేష్టమైన మాటల్లో మూడవ మాటగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాట మీద ధ్యానం చేసాం, రెండవ మాట మీద ప్రేమను తీసుకున్నారు, మూడవ మాటను ఈ ఉదయకాల సమయంలో చూస్తూ ఉన్నాం. ప్రభు తల్లి గురించి మనం చూస్తున్నాం, ప్రభు ప్రేమించిన ఒక శిష్యుని గురించి ఈ సందర్భంలో చూస్తున్నాం. ఈ మూడవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ప్రభు అంత ఘోరమైన సిలువ శ్రమంలో ఉండి కూడా ఆయన పలికిన ప్రతి మాటలో ఆయన ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. మనం ఆయన చెప్పిన మాట ద్వారా ఏం గ్రహించాలో అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా ఈ లేఖన భాగంలో ఇద్దరిని మనం దగ్గరగా చూడాలి. ఒకరు తల్లి అయిన మరియా, రెండో వ్యక్తి యేసు శిష్యుడైన యోహాను. వీరిద్దరి గురించి కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటగా 26 ఇలా కనబడుతుంది. 26 26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అని ఉంది. యేసు సిలువ వద్ద ఆయన తల్లి నిలిచి ఉన్నట్లుగా లేఖనం రాయబడుతూ ఉంది. మనం సిలువ ఎంత ఘోరమైందో, సిలువ మరణం ఎంత భయంకరమైందో మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి చదువుతూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే మన హృదయాలు కదిలించబడతా ఉన్నాయి, తరిగిపోతూ ఉన్నాయి. అలాంటిది ఒక తల్లి తాను జన్మనిచ్చి తాను అల్లారుముద్దుగా పెంచిన తన కుమారుడు ఆ ఘోరమైన సిలువలో ఉండటం, దాన్ని చూస్తూ తల్లి ఆ సిలువ వద్ద నిలబడి ఉంది అన్నప్పుడు ఆమె హృదయం ఏంటో, ఆమె పరిస్థితి ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏ తల్లి కూడా తన కుమారుడు చిన్న దెబ్బ పొందుకోవడం కూడా తట్టుకోలేదు. పరిగెడతా ఉండి పడిపోతేనే ఏదో జరిగిపోయిందని చెప్పి గాబర పడిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళే తల్లి హృదయం మెట్ట మధ్యాహ్నం 3 మధ్య ఒళ్ళంతా జల్లెడైపోయి ఆయన ఘోరమైన సిలువ శ్రమలు పొందుతూ దేహమంతా రక్తం కార్చిపడుతున్న ఆ స్థితిలో ఆ తల్లి ఎలాంటి వేదనతో ఆయన ముందు నిలబడినదో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మరియా తల్లి అయిన మరియా జీవితం మనందరికీ చాలా ఆదర్శప్రాయం. మనం ఆమె జీవితం ద్వారా చాలా విషయాలు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే ఆమె తన గర్భాన ధరించడానికి ఒప్పుకుందో, గబ్రియేలు దేవదూత కన్యగా ఉన్న 15 సంవత్సరాల వయసులో ఉన్న మరియ వద్దకు వచ్చి మరియతో ఈ వర్తమానం అందించిందో, ఆ దినం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు ఆమె జీవితాన్ని విడిచి వెళ్ళిపోయే ఆ సిలువ మరణం దినం వరకు ఆమె ప్రభు నామము నిమిత్తము ప్రభు కొరకు నిందలు శ్రమలు భరించాల్సి వస్తుందన్న విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తాం. వివాహం కాకుండానే గర్భవతి కావటం అన్నది బైబిల్ చదువుతున్న మనకి అధన్యతగా కనబడుతుంది, కానీ నాటి మతాచారంలో ఉన్న చాలా నిష్ఠాగరిష్టంగా ఉన్న యూదా మత పెద్దల మధ్య, యూదా సమాజం మధ్య ఆమె తన కుమారు నిమిత్తమై ఎన్ని శ్రమలు పొందాల్సి వచ్చిందో లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. దయచేసి మ్యూట్లో పెట్టుకోవాలి, జోలపాట్లా ఉన్నట్టుంది. జాగ్రత్త గమనిద్దాం. అది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువుని తన గర్భంలో ధరించింది మొదలుకొని ఆ బాలుని తీసుకొని ఐగుప్తుకు పారిపోయిన సందర్భాలు చూస్తాం. ఐగుప్తుకు పారిపోయిన సందర్భాలు హేరోదు చేతిలోని తప్పించుకోవడానికి అంత ఎన్నో శ్రమల గుండా ఆమె జీవితం కొనసాగుతూ వచ్చింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆమె జీవితంలోనికి మరింత శ్రమ తీసుకొచ్చారు అన్నట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం. మరింత శ్రమను ప్రభు కోసం ఆమె పొందాల్సి వస్తుంది అన్నట్టుగా మనం లేఖనాలు చూస్తా ఉన్నాం. అందుకే సుమయోను ప్రవక్త మరియ జీవితాన్ని ఉద్దేశించి ఆయన ఒక ప్రవచనం ప్రవచించాడు. ఆ ప్రవచనం అక్షర సత్యంగా నెరవేరినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. లోకా సువార్త 2:34-35 వచనాలు మనం చూడాలి. లోకా సువార్త 2:34-35 వచనాలు ఎవరిలోనే చూడండి. గురు 2:34-35 వచనాలు రెండవ అధ్యాయం 34-35 వచనాలు చూస్తే ఇలా రాయబడింది. సుమియోను వారిని దీవించి, అంటే మరియను యోసేపును దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈ నియమింపబడి ఉన్నాడు. 35 వచనము మరియ గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నమాట. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆ మాట ఎంత కఠినమైన మాట. సుమియోను యేసుక్రీస్తు ప్రభువుని 8 దినాల వయసులో ఉన్న ప్రభువుని తీసుకొచ్చి యెరూషలేము మందిరంలో సన్నతి కోసం వచ్చినప్పుడు ఆ బాలుని ఎత్తుకుని ఆ బాలుని తల్లి అయిన మరియతో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన. అంటున్నాడు ఆయన అన్న వాయిస్ రావట్లేదు మీకు.
మీ వాయిస్ వచ్చింది కానీ మన ప్రభాకర్ సార్ హోల్డ్ పడుతుంది, కాన్ఫరెన్స్ రావడం.
నాకు చేస్తామని చెప్పాను, నేను తీసుకుంటాను. అయితే
మీకు నీ నెంబర్ చేస్తాను,
నా నెంబర్ డైరెక్ట్ చేస్తామన్నండి. అంటే మీ నెంబరు నాకు కాన్ఫరెన్స్ కావట్లేదా ఆయనకు కావట్లేదా? అవునా, ఒక్కసారి కట్ చేసి మళ్ళా చేయండి, వస్తుంది. ఇక్కడ ఆ ప్రవచనం ఎంత ఘోరంగా ఉందంటే ఒక ఖడ్గము నీ హృదయంలోనికి దూసుకొని పోవును అన్న మాట చూస్తున్నాం. ఒక ఖడ్గము నీ హృదయంలోనికి దూసుకొని పోవును అన్న మాట చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ ఆ శిలువు ముందు నిలబడింది అన్న సందర్భాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వర్ణనాతీతమైన వేదనతో ఆ ముందే వర్ణించలేని వేదనతో ఆ తల్లి ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. వర్ణించలేని వేగంతో కాకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం అన్నా, నెంబర్ చెప్తాను చూడన్న, 9059003032 ఆ నెంబర్ కి వచ్చేయండి. సరే, కాబట్టి ఆయన తల్లి అయిన మరియ పరిస్థితిని మనం వాక్య ప్రకారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆమె చాలా వేదంతో ఆయన ముందు నిలబడ్డట్లుగా, ఆమె బయటికి గొల్లుమని ఏడుస్తున్నట్లుగా లేఖనాల్లో రాయబడడం లేదు, కానీ ఆమె జీర్ణించుకోలేని ఒక సందర్భాన్ని ఆమె ఎదుర్కొంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు తన తల్లి విషయంలో ఇక్కడ శ్రద్ధ తీసుకున్న లేఖన భాగాన్ని బట్టి ఉదయకాల సమయంలో మనం ఏమి నేర్చుకోవాలంటే, తల్లిదండ్రులను సన్మానించాలి అన్నది దేవుడు తన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞగానే మనకిస్తా ఉన్నారు. తల్లిదండ్రులను సన్మానించడం అన్నది మనకి ఇవ్వబడ్డ బాధ్యత. ఆయన సిలువ శ్రమలో ఉన్నప్పటికీ ఆయన తల్లి అయిన మరియ విషయంలో ఆయన శ్రద్ధ తీసుకొని, అమ్మా ఇదిగో నీ కుమారుడని, ఒక కుమారునికి ఒక శిష్యునికి తన తల్లి బాధ్యతను ఆయన అప్పగిస్తా ఉన్నాడు. అందుకే ధర్మశాస్త్రంలో నిర్గమకాండం 20:12 ఐదవ ఆజ్ఞగా ఒక ఆజ్ఞ మనకి ఇవ్వబడింది, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. మనందరి బాధ్యత దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం బాధ్యత మన తల్లిదండ్రులను సన్మానించడం. ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనం వయసును బట్టి రెండు దశలను ఎదుర్కొంటాం. ఒకటి విధేయత చూపించాల్సిన సంవత్సరాలు, రెండవది సన్మానించాల్సిన సంవత్సరాలు. మనకి ఉద్యోగం వచ్చే వరకు, మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు మనం డిపెండెంట్స్గా ఉంటాం, అమ్మ నాన్న మీద ఆధారపడతాం, ఏది కావాల్సి వచ్చినా వారి దగ్గర నుంచి తీసుకుంటాం. ఆ సంవత్సరాలు విధేయత చూపించాల్సిన సంవత్సరాలు, వారు ఏం చెప్తే అదే వినాలి, వారికి నచ్చిందే చేయాలి, వారు వద్దు అన్నది మానేయాలి. అదే ఆ వయసులో మనం వాళ్ళకి చేయగలిగింది. అయితే ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్ అవుతామో, ఎప్పుడైతే మనం ఉద్యోగస్తులం అవుతామో, ఎప్పుడైతే మనం వివాహం చేసుకొని ఒక కుటుంబంగా కట్టబడతామో, ఆ సంవత్సరాల్లో మనం ఈ బాధ్యతను పక్కన పెట్టేస్తాం. ఆ సంవత్సరాల్లో ఇక మనం వారికి విధేయత చూపించాల్సిన అవసరం లేదు, కానీ సన్మానించాల్సిన బాధ్యత నుంచి మాత్రం మనం తప్పించుకోలేం. ఎప్పుడైతే మనం ఇండిపెండెన్స్ అయ్యామో, అది మొదలుకొని మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నల బాధ్యత తీసుకోవటం, అది వాక్యంలో మనకి ఆజ్ఞగా ఇవ్వబడింది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3 పౌలు భక్తుడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఆయన తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోమని లేఖనాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయుల పత్రిక 6:1-3 ఇదే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. మనం ప్రభువునందు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, ఆ విషయాన్ని ఆజ్ఞగా మనం చూస్తున్నాం. అందుకే 2:3 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉన్న ఆజ్ఞను కోట్ చేస్తున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. కాబట్టి మనం తల్లిదండ్రులకు విధేయత చూపించడం, తల్లిదండ్రులను సన్మానించడం అన్నది, ఆ విషయంలో కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి. నా వ్యక్తిగత విషయానికి వచ్చి మాట్లాడమంటే, ఒక 1 సంవత్సరం ఒక స్టేజ్లో వివాహం అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, తర్వాత హౌస్ ఈఎంఐ ఒకటి కట్టాల్సి వస్తుంది. ఈ అన్ని పరిస్థితుల్లోనూ నేను మా అమ్మకు పంపించే ప్రతి నెల పంపించే డబ్బులు ఒక 3-4 నెలల పాటు పంపించడం మానేశాను. అయితే రోజు రెగ్యులర్గా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఆఫీసు పక్కనే ఉన్న చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకుని రోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆ రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండి, దేవా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, నీకు నచ్చింది ఏదైనా నేను చేస్తున్నానా అని చెప్పేసి ప్రభు అని అడుగుతా ఉన్నప్పుడు ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడిన ఒక మాట ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయడం అని మంచిదని భావిస్తా ఉన్నాను. ఒకసారి చూడండి, మనం అందరం ఒకవేళ నాలాంటి తప్ప ఎవరైనా చేస్తున్నారేమో ప్రభు మనకు స్పష్టంగా మాట్లాడతారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చూడాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇలా అన్నాడు, నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పును కదా. అది తల్లిదండ్రులను ఘనపరచాలి, అది ఆప్షన్ కాదు, అది కమాండ్గా ఉంది. ఒకవేళ తల్లిదండ్రులను ఘనపరచకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం, వాళ్ళని పట్టించుకోకపోవటం, వాళ్ళని కొట్టే గనులు కూడా మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలంటున్నాడు, మరణశిక్ష విధించాలంటున్నాడు. 11వ వచనంలో ఇలా అన్నాడు ఆయన, అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజన మగునది ఏదో, అది కుర్బాను అనగానే పుట్టినోట్లో కింద మాట మనం చూస్తున్నాం. కుర్బాను పుట్టినట్టుగా పక్కన ఇచ్చాడు. కుర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక అన్నాడు. అంటే ఈ మత పెద్దలు చేస్తున్న గొప్ప తప్పేటంటే వాళ్ళంటారు, నేను మా అమ్మకి చేయాల్సింది, మా నాన్నకి చేయాల్సింది, నేను దేవునికి ఇచ్చేస్తే ఇంకా అమ్మ నాన్నకి చేయాల్సిన అవసరం లేదు అన్నది వక్రీకరణగా, ధర్మశాస్త్రాన్ని వక్రీకరణగా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకవేళ మనం మన బాధ్యత మన జీవితంలో ఎంతో కొంత అమ్మకు కానీ నాన్నకు కానీ పేరెంట్స్కి మనం పంపించాల్సిన పరిస్థితుల్లో అది పంపించడం మానేసి నేను సేవలో ఉన్నాను, నేను పరిచర్ చేస్తున్నాను, నేను సువార్త చేస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇచ్చేస్తున్నాను, ఇవన్నీ చెప్పినా సరే ఆయన దాన్ని తప్పుగానే ఎంచుతున్నాడు. ఎప్పుడైతే ఆ రోజు మధ్యాహ్నం మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, దేవా నాలో నీకు ఏదైనా లోపం కనబడుతుందా, నేను అర్థం చేసుకుని తప్పేమైనా నీ సన్నిధిలో చేస్తున్నానా అనగానే, దేవుడి మార్కు సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాలు చూపించినప్పుడు ఇమీడియట్ గా పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసింది, మీ అమ్మకు డబ్బులు పంపించి ఎంతకాలం అవుతుంది. ఇమీడియట్ గా తప్పు అర్థమైంది, అమ్మకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత అమ్మను కలిసి మాట్లాడుతున్నప్పుడు, అమ్మాయి మరి ఎందుకో తెలియదు, ఒకరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాక్యాన్ని చూపించాడు, నాకు మాత్రం ఆ వాక్యం చెంప మీద కొట్టినట్టుగా అనిపించింది అంటే మా అమ్మ ఆ రోజు చెప్పింది, నువ్వు గత 3 నెలల నుంచి డబ్బులు పంపడం మానేసావు, నాకేమో ఈ డ్వాక్రా కట్టాల్సిన డబ్బులు కట్టాలి, మిగతా అవసరతలు ఉన్నాయి, నిన్నేమో అడగడానికి నాకు మనసు రాలేదు, ప్రభు దగ్గర కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఏంటి నా పరిస్థితి అని ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను, ఆ తర్వాత రోజు నువ్వు ఫోన్ చేసావు అమ్మ డబ్బులు పంపించానని అని మా అమ్మ చెప్పింది. ఎందుకు మాట చెప్తామనంటే, మనం ఉద్యోగం వచ్చిన తర్వాత మన బాధ్యతలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామేమో, మనం అమ్మ నాన్న విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోవటం మానేసామేమో, తల్లిదండ్రుల ప్రేమ కోసం మనందరికి తెలియదు కాదు, కానీ నేను అంటాను, నేను చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను తండ్రి పాత్ర పోషిస్తున్నాను కాబట్టి, ఏ రోజు పిల్లలకు పెట్టే డబ్బులు పెట్టేటప్పుడు ఇంత డబ్బులు అయిపోతున్నాయి ఎంత వేస్ట్ ఖర్చు అనిపించదు, కానీ బాధ్యత నేనే చూసుకోవాలి కదా, ఇంకెవరు చూసుకుంటారు, బాధ్యత. మనం చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా మన అమ్మ నాన్న వాళ్ళకున్నా లేకపోయినా ఖర్చు అనుకోలేదు, భారం అనుకోలేదు, కానీ బాధ్యత అనుకుని ఉంటారు, ప్రేమతోనే మనల్ని పెంచి పెద్దవాళ్ళు చేశారు. కానీ ఈరోజు మన పరిస్థితి ఒకవేళ కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాం, అమ్మ నాన్న ఎక్కడో పల్లెటూరులో ఉంటారు. పల్లెటూరులో ఉన్న అమ్మ నాన్న ఆరోగ్యం ఎట్లా ఉందో మనకు పట్టకపోవచ్చు, లేకపోతే మనం ఏదో కొంచెం డబ్బులు పంపించేస్తే వాళ్ళ అవసరాలు తీరిపోతున్నాయి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఆజ్ఞాపూర్వకంగా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నమాట, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అది నీకు ఆశీర్వాదం, దీర్ఘాయుష్మంతుడు అవడానికి అది కారణం. ఒకవేళ తల్లిదండ్రులను సన్మానించకపోతే దేవుడు దాన్ని మరణశిక్షకు పాత్రమైన నేరంగానే ఎంచుతా ఉన్నాడు. సామెతల గ్రంథము 23:22 మరొక మాట చూస్తాం. సామెతల గ్రంథము 23:22 మనం చూస్తే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు మన అమ్మ నాన్న మన చిన్నప్పుడు ఉన్నప్పుడు వారు మన నిర్లక్ష్యం చేయలేదు, మనకు పెట్టే ఖర్చు అనుకోలేదు, మనల్ని పెంచడం భారం అనుకోలేదు. అయితే ఈరోజు మనం మన అమ్మ నాన్న విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభువు మనకు చూపిస్తున్న మాదిరి ఆయన ఘోరమైన శిలువ శ్రమలో ఉన్నాడు, ఆయన నోరు తెరిచి మాట్లాడినంత వేదన చెందుతా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన వద్దకు వచ్చిన తన తల్లి అయిన మరియ విషయంలో ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, అమ్మా ఇక నేను నీకు సహాయం చేయలేను, నేను నీకు తోడుగా ఉండి నీ ఆలన పాలన నీ వృద్ధాప్యను నేను చూసుకోలేను, నేను చేయాల్సిన పని నా తండ్రి పని ఉంది, కానీ ఇదిగో నన్ను ప్రేమించిన నా శిష్యుడు ఉన్నాడు, ఇదిగో ఇతడు నీ కుమారుడని యోహానుకు తన తల్లి అయిన మరియను అప్పగిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఆమె యోసేపు కోసం వీళ్ళ సందర్భంలో మనం చూడడం లేదు, ఆమెకు మిగతా పిల్లలున్నా వారి కోసం కూడా ఈ సందర్భంలో చూడలేదు. కారణం, ఒకవేళ యోసేపు గారు చనిపోయి ఉంటారు, మిగతా పిల్లలు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచలేదని యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి పిల్లల్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె ఎంతో వేదంతో నిలబడింది. తల్లి అయిన మరియ విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి శ్రద్ధ బాధ్యత తీసుకున్నాడో మనం కూడా మన పేరెంట్స్ విషయంలో అలాంటి శ్రద్ధ బాధ్యత తీసుకోవటం ఆజ్ఞగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. రెండవది, యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించిన శిష్యుని కొరకు ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలబడి ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును అని రాయబడింది. పేరు రాయలేదు ఇక్కడ. తాను ప్రేమించిన శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభు వెంబడిస్తున్న 12 శిష్యుల్లో ఒక శిష్యుడిని యేసుక్రీస్తు ప్రభు తీవ్రంగా ప్రేమించినట్లుగా లేఖనాల్లో చూస్తాం. రెండవది, ఆ శిష్యుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు రొమ్మును ఆనుకున్న శిష్యుడిగా లేఖనాల్లో చూస్తాం. ఇదే యోహాను సువార్త 13:23-25 మనం చూడాలి. యోహాను సువార్త 13:23-25 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు, మళ్ళా యేసు ప్రేమించిన ఒకడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని ప్రేమిస్తున్నాడు. రెండవ మాట, యేసు రొమ్మున ఆనుకొనిచుండెను. ఆ శిష్యుడు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకుంటున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. 25, అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడు ఎవడని ఆయన అడిగాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 12 శిష్యుల్లో యోహాను పట్ల ప్రభువుకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది, యోహాను కూడా ప్రభువుని అంతే గాఢంగా ప్రేమించినట్టుగా వాక్యంలో చూస్తాం. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి, ఎవరిని ప్రభు ప్రేమిస్తున్నాడో వారు ధన్యులు, ఎవరు ప్రభువుని దీర్ఘంగా అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చి ప్రేమిస్తారో వారు ధన్యులు. ఆ ధన్యత ఎలా నెరవేరుతుందంటే ఆయన ఇచ్చే బాధ్యత తీసుకోవడం ద్వారా. మళ్ళా చెప్తున్నాను, ఎవరు ఎవరిని మనం ఎక్కువగా ప్రేమిస్తామో ఎవరిని మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారికే చిన్న 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 పనులు అప్పగించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మనకు అప్పగించిన బాధ్యత మనం తీసుకోకపోతే మన ప్రేమ ఒట్టి ప్రేమే. ఆ ప్రేమ మీనింగ్లెస్ లవ్, అది దానిలో అర్థం లేదు. ఒకవేళ ప్రభువును నువ్వు ప్రేమిస్తా ఉంటే, ప్రభువును గాఢంగా ప్రేమిస్తా ఉంటే, ప్రభువు తప్పకుండా నీకు ఏదో ఒక పని అయితే అప్పగిస్తాడు. ఆయనకి ఏ పని అప్పగించాడో ఆ పని నువ్వు తీసుకొని ఆ పని నెరవేర్చినప్పుడు మాత్రమే నువ్వు ప్రభువును తిరిగి ప్రేమించే శిష్యుడిగా నిర్ధారించబడుతుంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే యోహాను సువార్త 21:15 పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు. 21:15 యోహాను సువార్త. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరి కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. మరో మాటలో, నువ్వు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. పేతురు రిప్లై ఇస్తూ, అవును ప్రభువా, ప్రేమిస్తున్నానన్న. అయితే ప్రేమిస్తే నేను అప్పగించే బాధ్యత స్వీకరించని సంఘం యొక్క బాధ్యతలను ఆయన అప్పగిస్తా ఉన్నాడు. ప్రిల్లరా, ఒకవేళ నీ ప్రేమ నిజమైన ప్రేమో కాదో నీకు తెలియాలంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒక పరీక్ష మనకిచ్చాడు. నువ్వు నిజంగా నీ ప్రభువును ప్రేమిస్తా ఉంటే నువ్వు ప్రభు కోసం ఏదో ఒకటి చేయకుండా మౌనంగా ఉండలేవు. ఒకవేళ నువ్వు మౌనంగా కూర్చొని నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అని అంటా ఉంటే నీ మాట ఒట్టి మాటలు తప్ప అది నిజమైన ప్రేమ కాదు. కాబట్టి ప్రభు ఆ శిష్యునికి తన తల్లి బాధ్యతను అప్పగించినప్పుడు అతడు ఏమాత్రం సనుక్కోలేదు, భారం అనుకోలేదు, విసుక్కోలేదు. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, యోహాను సువార్త 19:27 తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అది రాయబడ్డ మాట. ప్రభు చెప్పిన మాటకి కాదు, లేదు, చేయలేను, ఇప్పుడు కాదు, రేపు అన్న సాకులు రావు. ఒకవేళ వచ్చాయి అంటే ప్రభుపై నీకున్న ప్రేమ అనుమానమే, ప్రభు పట్ల నువ్వు చూపించే ప్రేమ అనుమానమే. కాబట్టి ఇద్దరు జీవితాలు చూస్తా ఉన్నాం. ఒకరు యేసుక్రీస్తు తల్లి అయిన మరియా, రెండవది యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను. తల్లి అయిన మరియా ఆయన మరణం వరకు నమ్మకంగా ఆయనతోనే ఉంది. ఆయన మరణించిన తర్వాత కూడా ఆమె ఆయన్ని సేవిస్తూ పూజిస్తున్నట్లుగా ఉంది. రెండవది, ఆయన్ని ప్రేమించిన శిష్యుడైన యోహాను ఆయన ఉన్నంతకాలం ఆయనతో వెంబడించాడు. ముందు ఆయన వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ మరలా బుద్ధి తెచ్చుకొని ప్రభు శిలువ దగ్గరికి వచ్చాడు. ప్రభు తన తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగిస్తే అతడు మారు మాట్లాడకుండా ఆ బాధ్యతను ధన్యతగా స్వీకరించాడు. కాబట్టి ప్రత్యేకంగా యోహాను కోసం మనం చూస్తున్నాం. ఈ 12 శిష్యుల్లో ఎక్కువ కాలం బ్రతికింది ఈ యోహానే. 12 శిష్యుల్లో హతసాక్షి కాకుండా సహజ మరణం పొందింది కూడా ఈ యోహానే. ఎందుకు మాటలు చెప్తానంటే, ఆయన యోహాను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే, యోహానుకు ఆయన అప్పగించిన బాధ్యతల విషయంలో యోహాను ఎప్పుడు కూడా తప్పిపోలేదని మన వాక్యంలో చూస్తా ఉన్నాం. ఇక్కడ మరొక మాట మనం చూడాలి. యేసుక్రీస్తు తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆమెను మనం చూస్తున్నప్పుడు, ఆమె ప్రత్యేకంగా మనం చూడడానికి వీల్లేదు. అవును, ఆమె ఖచ్చితంగా ధన్యురాలే. అలాగని చెప్పి ఆమెకు దైవత్వాన్ని ఆపాదిద్దామంటే లేదు. ఎందుకు ఆమెకు దైవత్వాన్ని ఆపాదించలేమంటే, లోకంలో ఉన్న పాపులందరికీ రక్షకుడు ఎలా అవసరమో, ఆయనకి జన్మనిచ్చినప్పటికీ, ఆయనకు తల్లిగా నిలబడ్డప్పటికీ, ఆ రక్షకుని యొక్క రక్షణ ఆ తల్లి అయిన మరియ కూడా అవసరం. అందుకే ఆయన సహాయము ఆమెకు అవసరమై ఉంది. ఆమె నోరు తెరిచి అడగకపోయినను ప్రభు ఆమెకు సహాయం చేస్తూ ఉన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 1 ఆ మేడ గదిలో, 14:14 ఆ మేడ గదిలో శిష్యులందరూ ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటే, 14 తల్లి అయిన మరియ కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఆమె కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తే. ఆమెకు మనకు ఎలాగైతే రక్షకుడు అవసరమో ఆమెకు కూడా రక్షకుడు అవసరమై ఉన్నాడు. ఇంకొక మాట మనం చూసి మనం ముగించుకోవాలి. ఇక్కడ ఆ సిలువ దగ్గర శరీర బంధం యొక్క ప్రాధాన్యతను మనం చూసాం. ఆయన తల్లికి ఇచ్చిన ప్రాధాన్యత, తల్లి విషయంలో ఆయన తీసుకున్న బాధ్యత మనం చూస్తున్నాం. రెండవది ఆత్మీయ బంధం ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ తల్లి అయిన మరియా, శిష్యుడైన యోహాను వారిద్దరికి ఉన్న బంధం ఏంటి అని మనం అడిగితే రక్త బంధం మాత్రం కాదు ఆత్మీయ బంధం. ఆయన అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆయన అంటాడు శిష్యుని చూసి, అయ్యా ఇదిగో నీ తల్లి. ఎలాగ ఆమె యోహానుకు తల్లి అయ్యింది, ఎలాగ యోహాను ఆమెకు కుమారుడయ్యాడు, ఎలాగ ఈ బంధం పెనవేసుకుంది అని వాక్యంలో చూస్తే దేవుడు ఆత్మీయ బంధం కొరకు లేఖనాల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 3:31-35 మనం చూడాలి. మార్కు సువార్త 3:31-35 ఇక్కడ ప్రభువు బోధిస్తూ ఉన్నారు. ప్రభువు బోధిస్తూ ఉన్న సందర్భంలో ఆయన చూడడానికి ఆయన సహోదరులు, ఆయన తల్లి వచ్చి వెలుపల నిలిచి ఉన్నారట. ఎప్పుడైతే వారు నిలిచి ఉన్నారో ఒక ఆయన తొందరగా పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళి, ఎందుకంటే బోధకుని తల్లి వచ్చిందంటే ఆమె కొంచెం ప్రార్థనత ఇవ్వాలని చెప్పి బోధిస్తుండగానే ఆయన చెవిలోకి వెళ్ళి మాట చెప్పాడు, అయ్యా నీ తల్లి వచ్చారు, నీ సహోదరులు వచ్చారు, వెలుగు నిండిపోయారు, వాళ్ళ లోపల తీసుకొని రమ్మంటావా, లేకపోతే నువ్వే బయటికి వెళ్ళి మాట్లాడతావా, వాళ్ళని ఎక్కువసేపు నిలబడడం మంచిది కాదు కదా అన్నట్లుగా మాట్లాడుతుంటే 33వ వచనంలో ప్రభు అంటాడు, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని. తన చుట్టూ కూర్చున్న వారిని కలే చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లియునని చెప్పాను. ఆ మాట కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అర్థం చేసుకుందాం. ఆయన ఎవరిని తల్లిగా పరిగణిస్తున్నాడు, ఆయన ఎవరిని సహోదరులుగా పరిగణిస్తున్నాడంటే ఆత్మీయంగా దేవుణ్ణి ఎరిగిన వారే తల్లిదండ్రులుగా, లేకపోతే సంఘంలో ఫెలోషిప్లో ఉన్న వారందరము. ఇలాంటి వాక్యాన్ని మనం తీసుకొని మన రిలేషన్ అర్థం చేసుకోవాలి. అవును, ఎవరికి వారికి సొంత భార్య ఉంది, ఎవరికి వారికి సొంత భర్త ఉన్నారు, ఎవరికి వారికి పిల్లలు ఉన్నారు, ఎవరికి వారికి ఇల్లు ఉన్నాయి అని చెప్పి మనం మన పరిధిలో కూర్చుంటే నువ్వు ఆత్మీయ బంధాన్ని కలిగిన వాడు కాదు. నీ ఇంటి గడప దాటి బయటకు వచ్చి నీ సహోదరుని గడప తొక్కగలిగి నీ సహోదరుని నీ ఇంటికి ఆహ్వానించి ఒకరు ఒకరు ప్రేమ విందులో పాలు పొందుతూ ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎప్పుడు ఫెల్లోషిప్లో లేకపోతే సహవాసంలో దేవుడు కోరుతుంది అంటే మీరందరూ సహోదరులు అన్న విషయాన్ని ప్రభువు బోధిస్తున్నాడు. మనం ఒకవేళ మన సొంత పరిధిలో మనం ఉండిపోయి మనం మన పక్క సహోదరుని యొక్క అవసరత లేని పక్కన వాడిగా ఉంటే నీకు ఆత్మీయ బంధం అంటే ఏంటో అర్థం కాలేదు. నీకు ఆత్మీయ బంధం విలువ అర్థమైతే ఆత్మీయ బంధం ఎంత గొప్పదంటే రక్త బంధుత్వం కంటే ఆత్మీయ బంధం గొప్పదని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన అంటాడు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు, వీరే నా తల్లి, వీరే నా సహోదరులు. అలాంటి మెట్లోకి నువ్వు వచ్చావా అన్నది ఉదయకాలం ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అర్థం చేసుకుందాం. ఆయన మత్తయి సువార్త 25:40 కుడివైపున గొర్రెలు ఉన్నవి, ఎడమ వైపున మేకలు ఉన్నవి. కుడివైపున ఉన్న వారిని చూసి, నేను ఆకరుకొని ఉన్నాను నాకు ఆహారం ఇచ్చారు, నేను దప్పుకొని ఉన్నాను నాకు నీరు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నాను నన్ను చూడవచ్చిరి, నేను హాస్పిటల్లో ఉన్నాను నన్ను పరామర్శించడానికి వచ్చారు అన్నాడు. ఎప్పుడు ప్రభువా నీ దగ్గరికి మేము వచ్చామంటే ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్లే. ఈ నా సహోదరులు ప్రభు ఎవరిని సహోదరులుగా పిలుస్తున్నాడు? ఆయన వెంబడిస్తున్న వారిని చూసి ఈ నా సేవకులు అంటలేదు, ఈ నా సహోదరులు అంటున్నాడు. కాబట్టి బైబిల్లో మనకి బోధించబడుతున్న ఆత్మీయ బంధం యొక్క విలువేంటో మనం అర్థం చేసుకోవాలి. అందుకే యెఫెసు పత్రిక 3:14 ఒక మాట మనం చూడగలం. యెఫెసు పత్రిక 3:14 ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు. ప్రతి కుటుంబానికి తండ్రి ఎవరు? మన దేవుడే. ప్రతి కుటుంబానికి ఆయన తండ్రి అయినప్పుడు కుటుంబాల్లో ఉన్న మనం అందరం ఏమవుతాము? సహోదరులము. కాబట్టి ప్రియులారా, ఒకవేళ నువ్వు ఈ ఫెలోషిప్ లో పక్క వారితో పట్టింపు లేకుండా ఏదో ఉదయాన్నే వచ్చేసాను, వాక్యం వింటున్నాను, మేము బలపడతా ఉన్నాం, మా కుటుంబం దీవించబడతా ఉందంటే అది నువ్వు ఇంకా ఎలిమెంటరీ స్టేజ్ లో ఉన్నట్టు లెక్క. కానీ కాల్ టేకర్ గా ఉన్న నీకు కాలర్స్ మీద బాధ్యత ఉండాలి. కాలర్గా ఉన్న నువ్వు అన్ని సహకాలర్స్ విషయంలో, కాల్ టేకర్ విషయంలో బాధ్యత ఉండాలి. ఈ ఫెలోషిప్ లో కాదు, నువ్వు సంఘానికి వెళ్తా ఉంటే నీ సంఘంలో నీ కుడి పక్కన ఎడవ పక్కన కూర్చున్న కనీసం వాళ్ళిద్దరు ఎవరో తెలియాలి. వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు నువ్వు కనీసం వెళ్ళి పరామర్శించే మెట్లో ఉండాలి. ఇదే యెషయా పత్రిక 4:6 అలా అంటాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. మనందరికి తండ్రి ఒక్కడే అయినప్పుడు మనందరం సహోదరులుగా పరిగణించబడ్డాం. మన ప్రేమ కేవలం మాటలతో కాకుండా క్రియతో ఉండాలి. నాలుకతో కాదు, క్రియతో మనం ప్రేమించాలి. కాబట్టి ప్రియులారా, ఫెలోషిప్ లో ఎప్పుడు ప్రభువు కోరుతుంది, ఒకరికి బాధ వస్తే మరొకరు స్పందించాలి, ఒకరికి అవసరత వస్తే మరొకరు సహకరించాలి, ఒకరి ఇబ్బందులు ఉంటే మరొకరు పరామర్శించాలి, ఒకరి గురించి ఒకరికి అవగాహన ఉండాలి, ఒకరి గృహానికి మరొకరు వెళ్ళాలి. అందరు కూడా సహోదరులం అన్న విషయాన్ని గుర్తెరిగి మనందరికి తండ్రి ఒకడే, మనందరికి రక్షకుడు ఒకరే, మనమందరం ఒక్క శరీరంలో అవయవాలుగా ఉన్నాము. కాబట్టి ఆ సిలువ దగ్గర మనం చూస్తున్న సన్నివేశం మనకి ఏం నేర్పుతుందంటే, మరియా భౌతికంగా యోహానుకు తల్లి కాదు, యోహాను భౌతికంగా మరియకు కుమారుడు కాదు. కానీ కానీ ఆయన అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. ఆమెను ఆ శిష్యుడు చేర్చుకున్నాడు. తల్లి యోహాను ఇంట్లోనికి వెళ్ళడానికి ఇష్టపడింది. కాబట్టి ప్రియులారా, ఆత్మీయ బంధాన్ని ఆ సిలువ దగ్గర మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా నువ్వు భౌతికమైన బంధానికి, రక్త బంధుత్వానికి విలువనిస్తే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఆత్మీయ బంధ విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఆత్మీయ బంధువులు ఉన్నారా? ఆత్మీయ బంధుత్వానికి విలువిస్తున్నావా? నీ ఆత్మీయులతో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? నీ ఆత్మీయుల కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉన్నావా? ఈ విషయాలన్నీ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మూడు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, తల్లి అయిన మరియు ద్వారా మాదిరి జీవితాన్ని మనం చూస్తున్నాం. రెండు, శిష్యుని ద్వారా మనం తీసుకోవాల్సిన బాధ్యతలు చూస్తున్నాం. మూడవది, ఆత్మీయ బంధాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం.